జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు తాము రచించిన అత్యద్భుతమైన వ్యాఖ్యానం ప్రశ్నోత్తరాలుగా సంధించి అందజేశారు. శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో చక్కటి గ్రంథాన్ని ముద్రించి లోకానికి అందజేశారు. దాన్ని మనం యథావకాశంగా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. నేటి వరకు 102 భాగాలు పూర్తయ్యాయి. ఇవాళ 103వ భాగం. భగవద్గీత అనేక విధాలుగా మన సంస్కృతిని, మన చిత్త సంస్కారాన్ని ఎన్నో రకాలుగా మార్చి విజ్ఞానవంతులుగా, భగవంతునికి ప్రీతిపాత్రులుగా ఇది మారుస్తూ ఉంటుంది. ఎంతోమంది దీనిలో ఉన్న విషయానికి పరమానందం చెంది మన ఆస్తిగా మనకి అందజేశారు. మనం దాన్ని యథావకాశంగా సాగిస్తూ ఉన్నాం. ఇవాళ 103వ భాగం ప్రారంభం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవంతుని యొక్క అవతార రహస్యం మోక్షహేతువే. ఆ విషయాన్ని నిన్నటి వరకు చర్చ చేసుకున్నాం. ఇవాళ కొనసాగింపు 1805వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభం. అడియన్ రామానుజదాసన్, రానాయన రా, కూర్చో. నిన్న చెప్పినవన్నీ ఏమైనా చింతన చేసుకుంటున్నావా? అడియన్ అడియన్. అద్భుతమైన విషయాలు దేవర వారు సెలవిస్తూ ఉన్నారు, మహదానందం. కానీ ఇంకా తెలుసుకోవాలని తెలుసుకుంటుంటే సందేహాలు. ఇదో మీలాంటి వారి దగ్గర తీర్చుకుంటే కానీ అది తపన తీరదు. అనుగ్రహించాలి మీరు దయచేసి. ఓ తప్పకుండా చెప్పు. ఏం లేదు స్వామి, మీరు అన్నట్టుగా అవతార రహస్య జ్ఞానము ముక్తికి కారణమని అంటున్నారు. అలా ముక్తి పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని. నన్ను అడగడం ఏమిటి? ఇగో భగవద్గీతలో ఈ 10వ శ్లోకంలో స్వామివారే తెలియజేస్తున్నారు. వీతరాగవయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా. మరోసారి శ్లోకమే. వీతరాగవయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా. ఇప్పుడు అన్వయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. జ్ఞానతపసా పూతా బహవః మాం ఉపాశ్రితాః వీతరాగభయక్రోధాః మన్మయాః మద్భావమాగతాః. అంటే నా అవతార రహస్య జ్ఞానము అనే తపస్సు చేత పవిత్రులైనటువంటి వారు అనేక మంది నన్ను ఆశ్రయించి రాగభయక్రోధములను వదిలిపెట్టి నాయందే చిత్తమును ఉంచి నా సాన్నిధ్యాన్ని చేరుకున్నారు, నా సాధర్మ్యమును పొందారు. పోని అడియన్, బాగుంది. ఇప్పుడు రాగ భయ క్రోధాలు అనేవి ఎలా అర్థం చేసుకోవాలి అడియన్? వాటి గురించి చెప్తారా కొద్దిగా? అలాగే చెప్తానే. ఇప్పుడు విషయములందు ఉండే ప్రీతిని రాగం అనాలి. దానికి అడ్డుపడేవారిపై కలిగే భావము మనకి క్రోధంగా ఉంటుంది. ఇష్ట విరోధి రాకని కానీ అనిష్ట ఆగమన సూచనని కానీ ఊహించడం భయం. పరమాత్మని ఆశ్రయించగానే ఇతర విషయములందలి రాగము క్రోధము కూడా పోతాయి. ఇష్టము పరమాత్మ ఎందే కనుక ఇతర విషయ సంబంధ భయం కూడా పోతుంది. అర్థమైందడి అని. మరి అప్పుడు ఇంకా ఆయన ఎందే చిత్తము ఉంటుంది, ఆయననే పొందుతారు. కానీ భగవంతుడి అవతారములు కేవలము దేవ మనుష్యాది రూపాలుగానే కదా కనిపిస్తుంటాయి. మరి అవేమో ఈనాడు లేవు. అందుచేత ఈ అవతార రహస్య జ్ఞానం ద్వాపరానికే కానీ అప్పుడే మోక్షకారిణిగా ఉందని, ఆ తరువాత మోక్షకారిణి కాదు అని అనుకోవచ్చా స్వామి? అలా అనుకోకూడదు. అన్ని కాలాలకి అన్ని యుగాలకి చెందుతుందని ఈ 11వ శ్లోకంలో మళ్ళీ స్పష్టం చేస్తున్నారు స్వామి. జాగ్రత్తగా గమనించు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మరొకసారి శ్లోకం చదువుతున్నా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మరి దీనికి కూడా అన్వయం. హే పార్థ, ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ అహం భజామి, మనుష్యాః మమ వర్త్మ సర్వశః అనువర్తంతే. అంటే అర్జున, ఎవరు ఏ ప్రకారముగా భావించుకొని నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ ప్రకారంగానే నేను అనుగ్రహిస్తా. మనుష్యులు నా స్వభావాన్ని తాము కోరిన విధంగానే అనుభవిస్తూ ఉంటారు. స్వామి స్వామి, నాకొకటి అర్థమైపోయింది. సాధుజన పరిత్రాణమే తన ప్రధాన ప్రయోజనం కనుక తన ఇష్టం వచ్చినప్పుడు తాను అవతరించడం కాకుండా సాధువుల మనస్సులను అనుసరించి భగవంతుడు అవతరిస్తాడు అని. అంతేనా స్వామి? వెరీ గుడ్, చాలా బాగానే అర్థం చేసుకున్నావు. భగవంతుడి సౌలభ్య అతిశయం మరి అలా ఉంటుంది. ఎవరెవరి అపేక్షలు ఎలా ఉంటే అలా అలా వారి పట్ల అవతరిస్తాడు. అంటే పరమాత్మ దిగి వస్తాడు అని అర్థం. పతి పితృ పుత్ర మిత్ర భృత్య ఈ రూపంగా భావిస్తే మరి అలాగే వస్తాడు. విగ్రహ రూపంగా భావిస్తే అలాగా ఉంటాడు. వారిని ఆయా రూపాల ద్వారానే అనుగ్రహిస్తాడు. సర్వశః అని అన్నాడు కదా శ్లోకంలో పరమాత్మ. సకల విధములుగా అనుభవించడానికి అనుగ్రహిస్తాడు. అలంకారాలు చేయించుకొని, ఊరేగింపులు చేయించుకొని, ఉత్సవాలు చేయించుకొని, అబ్బో ఇలా ఎలా కావాలంటే అలా తనని అనుభవించేటట్లుగా అనుగ్రహిస్తాడని ఈ శ్లోకానికి అర్థం. అడియాను అడియాను. ఇక్కడ యథ అని ఉంది కదా స్వామి. ఈ యథ అంటే ప్రకారముగా అని అర్థం. ఎటువంటి దివ్యమంగళ విగ్రహ రూపుడికి అయినా అని అర్థం. అందుచేతనే ఈ శ్లోకం అర్చామూర్తి విగ్రహ రూపమైన విశిష్టతను స్పష్టంగా చేస్తోంది, స్పష్టత చేస్తోంది అని మన పూర్వాచార్యుల నిర్ధారణ అంటూ స్వామివారు తమ గ్రంథంలో 58 భాగాలు పూర్తి చేసి ఇప్పుడు 59వ భాగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు 1863వ ప్రశ్నతో. అడియను అడియను స్వామి, ఇక్కడ చిన్న సందేహం. విగ్రహారాధనే చేయండి అని భగవంతుడు ఈ 4వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పాడు అని మీ అభిప్రాయమా స్వామి? మళ్ళీ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఎవరు ఏ ప్రకారంగా కోరితే ఆ ప్రకారంగా వారి విషయంలో ఉండగలను అని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశించడమే కాదు, స్పష్టపరుస్తున్నాడు. అందుచేత విగ్రహ రూపంలో నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే ఆ రూపంలోనే మన ముచ్చట తీరుస్తున్నాడు స్వామి. స్వామి, మరొక చిన్న విషయం, ఇప్పుడు చీమ రూపంలో అనుగ్రహించు అని ఎవరైనా కోరారనుకోండి, అలా కోరితే చీమగా అయినా దోమగా అయినా ఏనుగుగా అయినా పక్షిగా అయినా వృక్షంగా అయినా మానవుడిగా అయినా దేవతామూర్తిగా అయినా ఎలా అయినా మనం ప్రార్థించవచ్చు. ఆయన అలా అనుగ్రహిస్తాడు కూడా. స్వామి, మీరు మరీ ఎక్కువగా చెప్తున్నారండి, ఇది నమసఖ్యంగా ఉందా మీరు చెప్పేది? ఏ, ఎందుకు లేదు, అందరిలో అంతర్యామిగా ఉండేది భగవంతుడే కదా. నీ ఎదురుగా ఉన్న చీమలో అంతర్యామిగా ఉన్న స్వామిని నువ్వు గుర్తించలేకపోతే అది నీ దురదృష్టం. గుర్తించగలిగిన వాడు మరి ఈ ప్రశ్న అడగనే అడగవు. అడిగేం స్వామి, ఎలాగూ అంతర్యామిగా ఉంటారు కదా, మనం ప్రార్థించిన తర్వాత శివ శరీరంతో రావడం లేదు కదా. చూడు, ఆయన అంతర్యామిగా లేని స్థలం కానీ సమయం కానీ లేవు కదా, అందుచేత ఎప్పుడైనా అంతే. స్వామి, మరొకటి, మరి మనం ప్రార్థిస్తేనే ఆ రూపంగా రావడం అనే మాట ఎందుకు అనాలి చెప్పండి. ఏమిటో నీ ప్రశ్నలు. నువ్వును భగవంతుడిని దర్శించాలనే ఆతృత ఉన్నవారిని సాధువులు అంటాం కదా. అట్టివారు ఏ ప్రకారంగా దర్శించాలని కోరుకున్నా ఆ ప్రకారంగానే దర్శనాది విధాలుగా అనుగ్రహిస్తాడు అని నేను చెప్తున్నాను. నువ్వేమో ఇంకో రకంగా అనుకుంటావు. అడిగినడా, అలా కాదు, నేను అడిగేది మీరు గ్రహించకుండా విసుక్కుంటున్నారంతే. భగవంతుడు అనగానే ఫలానా విధంగా ఉంటాడు అని మనందరికీ ఒక అభిప్రాయం కదా స్వామి. ఇప్పుడు భగవంతుడు శంఖచక్రాలు, ఒక చిరునవ్వు, పీతాంబరం, ఇలా ఇలా ఊహించుకుంటాం కదా స్వామి. ఆ రూపంగా కనిపించినప్పుడే భగవంతుని సాక్షాత్కారం అని అనాలి. అంతేగాని చీమగా దోమగా మనం చెక్కించిన విగ్రహంగానో కనిపిస్తే అది సాక్షాత్కారం ఎలా అవుతుంది? మరి ఈ ఏ యథామాం ప్రపద్యతే అనే శ్లోకం ప్రయోజనం ఏమిటి స్వామి? నువ్వు భలేవాడివే, దీనికి ఇంత తిప్పి తిప్పి అడగాల. సరే, నువ్వు అన్నట్లుగానే శంఖచక్రాలు, పీతాంబరాలు వగైరాలతో ఉంటేనే భగవత్ సాక్షాత్కారం అనుకుందాం. మరి శిశుపాలుడు కృష్ణుడిని భగవంతుడిగా ఎందుకు స్వీకరించలేదు? హిరణ్యకశిపుడు ఎందుకు అంగీకరించలేదు? వాళ్ళ దృష్టిలో భగవంతుడికి వేరే రూపం ఉన్నట్లా, లేక భగవంతుడైతే కంటికి ఎందుకు కనిపిస్తాడు అని వారి భావన? భీష్ముడు మొదలైన వారందరూ ఏ రూపాన్ని భగవంతుడని విశ్వసించి నమస్కరించారు? అదే రూపాన్ని శిశుపాలాదుడు ఎందుకు తిరస్కరించాడు? అవును స్వామి, నిజమే. నేను ఇలా ఆలోచించలేదు స్వామి. సరే, భగవంతుడు తమని ఎలా అనుగ్రహిస్తున్నాడు అనేది ఒక్కొక్కరి భావనని అనుసరించి ఒక్కొక్కలా ఉంటుంది. తమ పిల్లవాడికి ఆపరేషన్ చేసి బ్రతికించిన డాక్టర్ని తల్లిదండ్రులు నువ్వే దేవుడివి అంటారు. ఇంకో పిల్లాడి తల్లిదండ్రులు మందులిచ్చి తమ పిల్లాడి రోగం నయం చేసిన డాక్టర్ని డాక్టర్ గారు అని అంటారు. తమ పిల్లాడి రోగం నయం చేయలేని డాక్టర్ని ఆ తల్లిదండ్రులు నువ్వేం డాక్టర్వయ్యా అంటారు. ఇంతకీ అతడు డాక్టరా కాదా లేక దేవుడా? అమ్మో స్వామి, మీరు చాలా లోతైన ప్రశ్నలు వేస్తున్నారు స్వామి. ఇప్పుడు డాక్టర్కి అంతర్యామిగా భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు కదా. నిజమే స్వామి, ఉన్నాడు. అందుకే భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే అంటూ. ఎవరు ఏ ప్రకారంగా నన్ను ఆశ్రయిస్తారు వారిని ఆ ప్రకారంగానే రక్షిస్తాను అని. బాగుంది. అని అంటూ ఈవేళ 1871 ప్రశ్నకు సమాధానం స్వామివారు అనుగ్రహించారు. మళ్ళీ రేపటి రోజున 1872 ప్రశ్నతో కొనసాగిద్దాం. ఇంత చక్కగా మనకి ఈ విషయాలు అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్యపాదారవిందములకు అనేక దాసోహములు సమర్పించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. అడియన్ రామానుజదాస కులశేఖరాడు వారు, హైదరాబాదు.